Jai Ram, dear listeners. Live broadcast of the proceedings from the Sai Kulwant Hall at Prashanti Nilayam will follow shortly. Please stay tuned. సాయి శ్రోతలకు సాయిరామ్. మరికొద్దిసేపట్లో ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటారు. దయచేసి వేచి ఉండండి. Live broadcast of the proceedings from the Sai Kulwant Hall at Prashanti Nilayam will follow shortly. Please stay tuned.
శూరో మహారథో జాయతాం offering my entire being at the lotus feet of our most beloved Lord. Swami, we pray to you that you make us worthy, that you may reveal yourself to us. You may reveal yourself to us as the essence of both the manifest and the unmanifest. That you may reveal yourself to us as the passion and dispassion, as the wisdom and knowledge, as the truth in the transient, and as love in love. Revered elders and my dear brothers and sisters, a loving Sai Ram to all of you. A great master once said, "Millions exist, but only a few live. To live, you must have an ideal." And that ideal for all of us is the ideal of devotion, the ideal of godhood. The scriptures say that there are three kinds of devotees. The first kind of devotee can be compared to a stone. A stone may be immersed in water for thousands and thousands of years, but the moment you pick it out of water and crack it open, it will be dry from within. The second category of devotees can be compared to cotton. When cotton is immersed in water, it immediately soaks up all the water. But once it is removed, the water slowly starts trickling away. And after some time, the cotton goes back to being what it was before it met water, absolutely dry. But there is also a third category of devotees, and those devotees are compared to sugar. The moment we put sugar in water, sugar immediately dissolves, losing its form, losing its identity, never to regain it. Those are the kinds of devotees who, once knowing God, lose their own petty self in the Supreme Self. And that is the ideal of devotion each one of us must pursue. A great master was once asked, "What is the difference between man and God?" And he replied, "Man is an infinite circle with no circumference, but with a center in one place. God too is an infinite circle with no circumference, but with a center at every place." And how does man become God? Man can only become God by expanding his consciousness, by seeing himself in every being around. Until there is no you, there is no me, there is only one. And why do we have to do it? Not because it is our responsibility or duty, no. It is because he himself has chosen us, and therefore, being what he wants is our destiny. I conclude by thanking Swami for giving us all a wonderful intellect where great ideas are born, for giving us beautiful words through which we express our gratitude to Swami. But I also pray to him. I also pray to Swami to give us the action that complements the great ideas from the intellect and the beautiful words that we utter. I pray to him to give us the action that befits his students, his devotees. Speaking to us today on the supreme ideal set by Bhagwan, we have with us two speakers. The first speaker for the day is Kumari Lalita. Sister Lalita completed her BSc honors in biosciences from the Anantapur campus of the Sri Satya Sai Institute of Higher Learning and is currently pursuing her first year MSc program. She has been recipient of the Swami Vivekananda Award from the Sri Ramakrishna Mission for her oratory skills and has been awarded the cultural championship for two consecutive years at the Anantapur campus. She will be speaking to us today on the theme, the Divine Shakti. The second speaker for the day is Madam Suma Rao. Ma'am completed her BCom and BEd from the Anantapur campus of the Sri Satya Sai Institute of Higher Learning and went on to do her MCom and MEd from Annamalai University. She has been the recipient of the prestigious All-Rounder Gold Medal awarded by Bhagwan himself in the year 1990. She joined as faculty member at the Anantapur campus in 1998 and is currently pursuing her doctoral research on the theme Women Executives in India. She will be speaking to us today on the theme, the love of God. And now request both our speakers to come and address all of us in the order in which their names have been mentioned. Thank you, Sai Ram.
सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भये भ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. ओ मदर, thou art in the form of all things. Thou dost control all. Thou art the embodiment of all power. Do thou protect us from all fear. O remover of all ills, salutations to thee. Offering my most humble and reverential pranams at the divine lotus feet of our most beloved Bhagwan, esteemed elders, respected gathering of devotees from all over the world, my dear sisters and brothers, a warm and loving Sai Ram and Navaratri greetings to one and all. The word Navaratri stands for Nava, meaning nine, and Ratri, night. Night refers to darkness that represents ignorance. Navaratri is about coming out of the darkness of ignorance by turning on the light within us. The 416th and the 17th names of Sri Lalita Devi are Chitshakti and Chetana Rupa, the power of consciousness and the pure consciousness itself. The ultimate focus of these 9 days of festivity is to realize this pure consciousness through prajnana, the awareness, the latent wisdom with which we are born. And what is this awareness? In the Gita Vahini, our beloved Bhagwan has said, and I quote, "See him in every being. Be aware of him at every moment of existence. Be immersed in that bliss of awareness. Be merged in the relationship of profound love and devotion to him." Once Bhagwan was conversing with Professor Hanumantappa Garu, the former Vice Chancellor of the Sri Satya Sai Institute of Higher Learning, and a few older devotees on a moonlit night. They were looking at the moon and commenting on its beauty. Swami told them that the moon had intrigued many people and that man has spent a lot of time, money and energy learning to travel to it. Swami then remarked, "But the moon is not so important." He then went on to say, by pointing to the heart of one of the older devotees present there, "Everything is here. Everything is in sight. Look for it in your heart." Then to emphasize this point, Bhagwan began to wave his hand. In an instant, all the devotees were startled to see the moon pulled from its place in the sky and falling into Swami's hand in a miniature form. Swami then said, "Don't touch it. It has too much energy." Indeed, every creature in this creation is a manifestation of that divine energy. The third verse of Purusha Suktam, "Etavanasya mahima atojyaya kuscha purushah." It means the whole manifested universe is his splendor. The supreme person transcends it very much. We say, "Koti Surya Samaprabha." O God, you are equal to the light of a crore suns. Can we see the light of one sun? Then, how can we see the light of a crore suns? The divine energy has no form. It is not possible for anybody to comprehend it. It is impossible for anybody to estimate, to measure, to confine that limitless divinity to a human form. Here I am reminded of a beautiful poem composed by our beloved Bhagwan with reference to Sri Devi Bhagavatam, and I quote, "The stars are divine. The sun is God. The moon is God. Water is God. Heaven is God. Paradise is God. Mother is God. Father is God. Posterity is God. Fortune is God. Time is God. Living creatures are divine. The individual is divine. Birth is divine. Sustenance is divine. This creation is God. The whole nature is God. This energy is divine. The whole thing is nothing but God, the one without a second. There is only one God without a second. There is only God spread everywhere. This divinity is worshipped in the form of Sri Devi during the Navaratri festival. Shri means auspiciousness. Shri is also Prakriti or nature. Devi is light, effulgence, brilliance or radiance. Therefore, Sri Devi means the effulgence of divinity, the brilliance of divinity pervading the entire Prakriti or nature. The 130th verse of Sri Lalita Sahasranama Stotra extols Devi as Ichha Shakti, Jnana Shakti, Kriya Shakti, Swarupini. Ichha Shakti is the power of thought, sankalpa, the willpower to accomplish tasks. The mammoth service projects undertaken by Bhagwan, be it the setting up of educational institutions or the drinking water project or the super speciality hospitals, are all the reflection of his divine sankalpa. Ichha also means desire. Our Sai Mata is Kameshwari. He fulfills all our desires, showering upon us bountiful joy and happiness. In the year 1997, I was blessed with the golden opportunity of enacting the role of Srimati Parvatama Garu, the elder sister of Bhagwan, in the serial telecast Shirdi Sai Parthi Sai Divya Katha. The first shooting was scheduled to be for about 10 days, and on the second day, all the child actors were made to sit in the first line for the afternoon darshan. Since I was the shortest and youngest among all, I was made to sit near the gate. Everybody had something or other to say to Bhagwan, but what will a six-year-old girl ask for? I am neither Prahlada nor Dhruva, not even Nachiketa, to ask for Satchit Ananda. My parents would tell me that whenever I get an opportunity to speak to Bhagwan, I should express my earnest desire to study in his educational institutions. Thus, I wrote a letter. Dear Swami, please give me a seat in your school. I wish to study in your college too. All my classmates should score first rank in the second standard half-yearly examinations. Loka samasta sukhino bhavantu, as it was chanted those days. Take care of my parents and my grandparents. Sai Ram Swami. The darshan music began. I waited with bated breath. Lo and behold, as Hanuman exclaimed when he sighted Mother Sita, Kandain, Kandain, Kandain Sitaye, Kandain Raghava. My mind too sprang up in joy, looking at the beautiful form of Sai Annapurna. Nityanandakari, Varabhayakari, Saundarya Ratnakari, Nirduta Khila Ghora Pavanakari, Pratyaksha Maheshwari, Prale Yachala Vamsha Pavanakari, Kashi Puradhishwari, Bhiksham Dehi Kripa Valambanakari, Mata Annapurneshwari, Mata Chasaishwari. I stood up and stretched the letter, thinking that Swami will not be able to see me due to my short stature. As Swami walked past, he slowly raised his hand, signaling me to wait, and then came closer, stood right next to me and took the letter. The divine look fell upon me again, as though the all-knowing one had already read the contents of my letter. Tears rolled down my cheeks. I lost all the sense of awareness, and I felt I was in bliss. This scene got etched in my mind's canvas. I went back home only to get the glad news that 8 of us have scored first rank, 7 second rank, 6 third rank. There was no fourth, no fifth, no sixth, no 21, and no failure at all. There was a difference of just 2 marks between the first and the second and the third. This might be the fulfillment of a small materialistic desire, but to me, it meant a lot. I realized that our Sai Mata is indeed Kameshwari. Next, coming to Jnana Shakti, the power of knowledge. The sixth verse of Devi Suktam, Aham Rudraya Dhanurata Nomi Brahmatvisesharavehantavau. It means, I bend the bow and string it for striking the foe of knowledge, the violent and the tormentor. Indeed, the divine Shakti is the destroyer of Ajnana. We students often forget that mere textual knowledge is not true wisdom. What we gain by experiencing our own self alone is true jnana or knowledge. I had applied for admissions to the 11th standard in Sri Satya Sai Primary School. Since I was from matriculation background, I thought the entrance examination might be tough and hence spend days and nights with CBSC textbooks. On the examination day, the standard of the paper turned out to be very high as expected. My only savior was Sai Gayatri. For every question, I chanted this mantra and then I ticked the option. I went back home and wept till noon. I even went to the extent of scolding Swami, saying that he had made me a buddhu, a fool. I told my parents that I will not attend the interview session in the evening. My father somehow instilled in me hope and faith. He said, let us try. After all, the results are already decided by Bhagwan. I was the ninth person to be called in. The moment I saw Swami's photograph, some divine power energized me. The revered headmistress asked me, Lalita, why do you want to join the school? You hail from Chennai and you have got many good educational institutions there. For the next few moments, I did not know what I was speaking. Here I am reminded of the first verse of Medha Suktam. Tvaya jushta nudamana duruktan brihatvadema vidathe suviraha, which means, O goddess, may we who are delighting in futile speech before thy visit, now as a result of thy visit become capable of expressing the supreme truth with all might. I felt I was in the same state. I was being transported from tamasa to jyoti, tamasoma jyotirgamaya. After a while, I realized that I had spoken elaborately. I saw all the teachers very happy with my answer, and then the loving headmistress remarked, Lalita, you gave a very good speech. I shall give you a seat in BIPC. My joy knew no bounds. But the story doesn't end here. We human beings often forget our one-liners, but God never forgets to give back his punching statements. That night in a dream, I saw Swami conversing with my family in the interview room. He came straight to me, patted my cheeks and then said, Hey Buddhu, Buddha bana diya na? See Buddhu, I have made you a Buddha. Indeed, Sai Jnaneshwari had made me a Buddha. Next, coming to the aspect of Kriya Shakti, the power of action or activity. In the Bhagavad Gita, Lord Krishna has stressed on Nishkama Karma, performing actions without expecting the fruits in return. In the famous verse, Karma Neva Dhikaraste Ma Faleshu Kadachana. In the first semester examinations, in the first year of my BSc course, I had expected a 5 cumulative grade point average. I was so overconfident that I had totally forgotten about my A grade in one of the practical examinations. The results were out. I was shell-shocked to see 4.96, 0.04, less than 5. That night, I dreamt Bhagwan conversing with me in my house. He said, Hey Murkha, why do you cry for marks? After all, it is because of your negligence and overconfidence. Never expect anything out of any action you perform. See your 0.04 in my hands. He slowly raised his hand and I saw 0.04 shining in all its glory in his beautiful hasta. He then continued to say that this 0.04 will remind me about my actions. The famous Kirtanam composed by Sri Muthuswami Dikshitar said to Deva Gandhara Raga, Panchashat Pitha Rupini, the poet adores Devi as Bhava Raga Tala Vishwasini Bhakta Janapriya Phala Pradayini. Indeed, our Sai Mata sets the tunes of our lives. Loved by his bhaktas, he bestows upon us the best of all gifts. But it is our duty to carry out his mission. We must all remember that Swami is with us right now, right here, enjoying all the proceedings of this beautiful Navaratri festival. The more we acknowledge his presence, the more we become one with him. Anyatha sharanam nasti twameva sharanam mama tasmat karunya bhavena raksha raksha saishwara raksha raksha saishwara. Jai Sai Ram.
My humble pranams at Bhagwan's lotus feet, respected elders, brothers and sisters, Sai Ram, to one and all. Festivals come to remind us to align our life and the way we live to God's ways. And at this point of time, when we are all making this transition of loving his physical form to loving his omniscient form, reminders of God are strangely painful, strangely healing, and extremely instructive. There is a fundamental difference in the way in which we love God and the way God loves us. Love is always extension. Love is always expansion. But when we love God, it is tethered to a self. There's a degree of selfishness in this. And therefore, we prefix most of our love with a my. If it's objects, it's my iPod or my car. If it is relationships, it's my father, my mother, my campus, my country. And if it is even more subtle, and what I call the sticky mind, is when we use my attitude, my beliefs, my value system, or my sense of right and wrong. Contrast to this, God's love has no my. It's absolutely free of selfishness. And therefore, it is all-pervasive, complete, expansive. It's the fundamental building block of the universe, and it is the nature of our beautiful Sai. The interesting thing, of course, is when this beautiful love comes in contact with our small love. And interesting things happen. Khalil Gibran beautifully says, when love comes into your life, it'll caress the tenderest branches and it'll shake your roots in its clinging to the earth. When love comes into our life, God's love, it satiates us. It makes us feel complete, fulfilled, but it also challenges our boundaries. It also shakes our premises and the narrow beliefs in which we try to contain it. And this, how it happens, is what I would like to speak in the next few minutes. I would like to quote four instances to substantiate my point. The first thing happened right here in Kulwant Hall. I was sitting on duty, and a group of Russian devotees sat next to me. That was a big group, and one flaxen-haired lady walked up to me and in very halting English told me that they were from Russia and that was their first trip and they wanted an audience with Bhagwan. I told them that this is not something we can choose. If Bhagwan wishes to speak to you, he will. However, he may ask you, where are you from? Please tell him that you are from Russia. And if he says, how many, please tell the number you are. The coaching was well finished and they sat for darshan. Swami did come for darshan, and when he came nearer to this group, he smiled at them sweetly. They were in the seventh heaven. And very sweetly he asked them, how many? And they all replied in unison, Russia, Swami. And then one glance was given above this crowd to me. I denied it. Swami finished darshan, came back to this group and again asked them, where are you from? And they all said, 37, Swami. The point, it's a small incident, but I think we all live in a survivor mode or predictive mode. We need to map things. We need to know what can happen, and we feel much more in control when we do that. And subtly, Swami begins to question that very premise. Of course, the mind is a very clever thing, and we have different ways of supporting our ego. Another favorite game that we play is the way we limit ourselves, the way we define ourselves. It is said that God made man in the image of God. Man also makes God in the image of himself. Unfortunately, it's a very limiting image. And so when we confidently project this image on our God, he actually tolerates it for a long time and then questions it at one point. This happened when I was a student. Swami gave us an interview and he looked at me very sternly and said, too much anger. And he was shaking his head like that. My mother tried to interject. She said, she's not so bad, Swami. Anger is not her particular fault. And he said, what do you know about it? Ask her what she does in Anantapur. When she gets angry, she goes to the prayer hall, and from this end of the prayer hall to that end of the prayer hall, she mops it. Don't you do that? Yes, Swami. And in my mind, I was thinking, doesn't Swami tell us that when we get angry, we should drink a glass of cold water or watch our angry face in a mirror and anger will come down? Well, what I was doing was merely an extension of the same theory. It was socially useful, productive work and excellent anger management. And why should Swami not be happy with this? So very hesitantly I said, Swami, I can't possibly shout at people, so I mop the prayer hall, kind of lame excuse. And he looked at me evenly and said, why get angry at all? This question stymied me. Let's look at it. Why get angry at all? We get angry because we have expectations. And when things don't fall in place according to our expectations, we get angry. If people don't fall in line, we feel thwarted. And if they don't treat us the way we expect to be treated, then we are angry. So he was challenging this basic premise in which we define ourselves. We normally think getting angry is a very human quality, and so we must try to mitigate its effect on others. And here was Swami saying, why get angry at all? Another favorite way in which, actually this was something which one of the speakers did refer to, is the quality of equanimity which is necessary if we want to love God truly. This happened years ago. My parents had a major accident, and the deluge of love which flowed from Bhagwan at that point of time washed away everything. What you normally have with some mishap like that, the pain, the trauma, the loss, everything vanished in that deluge of love. When my mother was expressing her gratitude to Swami, he said something which I think is something we can all learn from. He said, "Notice that there is joy in sorrow and there is sorrow in joy." The truth is, when we get extremely happy, somewhere in the back of our mind we know this is a passing thing. And when we get extremely upset, we hit a bottom and suddenly we accept, and in that dawn of submission, joy flows back. We have had this experience innumerable times. However, we still continue to invest our life in trying to garner positive outcomes in our life and push out the negative outcomes. We refuse to let life flow. We refuse to accept it with open arms. The more and more we understand of how subtle and beautiful God's love is, and how if it comes in your life, it will inevitably change you. There is an inevitability in this, and that is the most pleasing part about this. Given a chance, we are distilled dunces. I don't think on our own we could even climb up the stairs to God. This is another last incident which I would like to quote. It happened when I was just a precocious 16-year-old. I had joined Anantapur, and I was sitting in the back of the college on the steps, and I was watching this beautiful red sun sink down on the horizon. Those days we used to have eucalyptus trees, and all those white branches of the eucalyptus were stretching towards the sky, and it felt like they were supplicating to the heavens. This beautiful sight brought some lofty thoughts into my head, and I thought, is the relationship between man and God like the sun and the earth? The sun is millions and millions of miles away, but the warmth is real and now. Is it like that? And you know what happens to us? All these beautiful thoughts suddenly dwindle into some selfish refrain. And so I began to think, does Swami know I exist? Or am I just one registered number in the whole institute? Do I imagine all these things, or do they really exist? That evening, Bhagwan had called my father for an interview, and he told him, "You have a daughter in Anantapur?" "Yes, Swami." "She sits and draws pictures of God. Tell her that the presence of God is there in Anantapur, and if her heart is open, she can feel it." This is not restricted to Anantapur. The presence of God is everywhere, all parts of the universe. If our heart is open, we shall receive it. I would like to conclude with a small image which is courtesy Tagore. I don't remember the exact lines, so I'll just word sketch this. Tagore talks about the hopeless, dependent love of a child on its mother and compares it to his love for his God. A mother holds her child to herself, and the child is happy because the child derives its sustenance from the mother. In her, the mother's arms lies security, and in the mother's love is the definition of life itself. And when the mother pulls the child away from her, the child cries in pain, but for the first time, through its tear-dimmed eyes, it sees the beautiful countenance of its mother. Somewhere, our love to Swami can be compared to this, hopelessly dependent. Should I go home for holidays? We need to ask Swami. Should I study this course or that course? We have to ask Swami. Should I let the dentist pull my tooth out? I need to ask Swami. Everything had to be asked. And he allowed it. So graciously, so beautifully. He allowed us to bring our smallest and biggest desires. Half the time the desires were an excuse to speak to him, all the same. His lotus feet formed the goal of every activity, whatever we were doing. And his smile, the only trophy to be won. We were hopelessly dependent. And now when that presence is pulled out from us, there will be pain. But I pray that he allows us to see his beautiful countenance in the entire universe. With this prayer, I bring my talk to a close. Thank you.
Thank you, Suma ma'am, for those wonderful words. As ma'am was talking about love for God, love of God, I was reminded of one very significant story that I read, in which a student asks his master, "Master, we know that God loves us for no reason, but how do we love God so much? Why is it that I do not have love for God?" And the master replies, "There are various forms of devotion or bhakti. The first one is called the manda bhakti, wherein we love God as a means to achieve some goal. But as soon as the goal is achieved, we lose interest in the means, and thereby we lose interest in God. But there is another higher form of devotion, which is called madhyama bhakti, where God himself is the goal of our lives, and we love God not because he is the one who is going to get us to the goal, but he himself is the final goal." Listening to this, the student is very happy and he says, "Yes, now I know how to love God. God is the goal of my life." And then the master again looks at him, smiles and says, "No, there is even a higher form of devotion, which is called uttama bhakti." And the student is baffled. And then the master asks him, "Tell me one thing, do you love yourself?" He said, "Yes, master, I love myself." "Why do you love yourself?" And the student had no answer. "Do you have any reason for loving yourself?" He says, "No, master. I just love myself because I love myself." And then the master tells him, "That is the supreme form of devotion. Treat God, treat the Guru as your own self, and only then will supreme devotion emerge in your hearts." Thank you, Madam Suma, for reminding us of this wonderful story. Listening to the various names of mother, I am also reminded of a beautiful verse when Sister Lalita said that mother herself is the power of consciousness and she herself is consciousness. Yes, indeed. There are different names, different forms, but at the end of the day, there is only one, and we know that one by a very specific name. And 5,000 years ago, the writer of Mahabharata wrote that the human body has two dimensions, the mortal and the immortal. Mrityurapadyate mohat satyenapadyate amritam. You follow the world, you will embrace the mortal, and you follow satya. And he wrote, "You follow satya and you embrace the immortal." I pray to Swami that he gives us the power to embrace him in a true sense. Thank you so much for those wonderful talks. Today we shall first have the music program, a musical offering by the brothers from the Prashanthi Nilayam campus. The musical offering will be followed up by a documentary, 2002 Dashera Celebrations, depicting how the festivities at Prashanthi Nilayam take place. And finally, after that, we have the great opportunity of listening to Bhagwan's divine discourse. Thank you. Sai Ram.
vidmahe satya devaya dhimahi tanna sarva prachodayat.
ಮಣಿ ಮಾತಾ ಜಯ ತ್ರಿಪುರ ಪಾದ ಜಮುಖ ಜನನಿ ಲೋಕ ಪಾವನಿ ಮಾತಾ ಜಯ ಜಗದಂಬಾ ಜಯ ಜಯ ಭವಾನಿ ಜಯ ಶಿವರ ಮಣಿ ಮಾತಾ ಜಯ ತ್ರಿಪುರ ಪಾದ ಜಮುಖ ಜನನಿ ಲೋಕ ಪಾವನಿ ಮಾತಾ ಜಯ ಜಗದಂಬಾ ಜಯ ಜಯ ಭವಾನಿ ಜಯ ಶಿವರ ಮಣಿ ಮಾತಾ ಜಯ ತ್ರಿಪುರ ಪಾದ ಜಮುಖ ಜನನಿ ಲೋಕ ಪಾವನಿ ಮಾತಾ ಜಯ ಜಗದಂಬಾ ಜಯ ಜಯ ಭವಾನಿ ಜಯ ಶಿವರ ಮಣಿ ಮಾತಾ ಜಯ ತ್ರಿಪುರ ಪಾದ ಜಮುಖ ಜನನಿ ಲೋಕ ಪಾವನಿ ಮಾತಾ
ಶಿವಕಾಮ ಸುಂದರ ಜೀವಿತೆ மலரடி மறந்ததுண்டோ உயர்ந்தோர் முனிவர்
Ah ಚಕ್ರರಾಜ ಸಿಂಹಾಸನೇಶ್ವರಿ ಶ್ರೀಲಲಿತಾಂಬಿಕೆ ಶ್ರೀಚಕ್ರರಾಜ ಸಿಂಹಾಸನೇಶ್ವರಿ ಶ್ರೀಲಲಿತಾಂಬಿಕೆ ಭುವನೇಶ್ವರಿ ಶ್ರೀಚಕ್ರರಾಜ ಸಿಂಹಾಸನೇಶ್ವರಿ ಶ್ರೀಲಲಿತಾ ಉಯಂತ್ರಿ ತಿರಿಂದ ಎನ್ನೈ
మనం ఇక్కడ చేసేటువంటి అంతా కూడాను ప్రతి వ్రతం అందు కూడాను పవిత్రమైనటువంటి ఒక భావం కలిగి ఉంటున్నాయి.
ఇన్ ఆల్ దీస్ సీక్రెట్ రిచువల్స్ దేర్ ఆర్ సీక్రెట్ థాట్స్ బిహైండ్.
ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు.
ది యజ్ఞాస్ ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఎ రొటీన్ వే.
యజ్ఞము అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది.
దిస్ యజ్ఞ ఇస్ డన్ విత్ ది టోటల్ sacrifice.
మాకు ఎట్టి వాంఛలు లేవు.
వీ హావ్ నో డిజైర్.
ఎట్టి ఫలితములు లేవు.
నో ఎక్స్పెక్టేషన్.
ఎట్టి అభిష్టములు లేవు.
నథింగ్ వాట్ సెవర్.
కేవలం లోక కళ్యాణం కోసమే.
ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ.
సర్వుల యొక్క ఆనంద క్షేమం కోసమని.
ఎవ్రీబడి షుడ్ బి
సర్వులు పరిపూర్ణ హృదయులు కావాలని.
ఎవ్రీబడి షుడ్ బి టోటల్
అలాంటి పరిపూర్ణ హృదయులు అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం.
ఇన్ ఆర్డర్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్డ్.
దేశంలో క్షామం అంతా వచ్చింది. దేశంలో కరువు అంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు విరువులకు నేను చూడను.
వి డోంట్ గో బై ద ఫ్యామిన్ not the drought
else karuvulu
vanni
vastuntai potuntai
they come and go
ilanti alpamainaatu bhavalaku nenu em maatram prayatninchanu
bhagavan doesn't give any kind of scope for such narrow
edi chesina shashvatamainaatu ga cheyali
anything that is done by bhagavan has got everlasting effect
ga cheyali
it should be have a permanent effect
pavitramainaatu ga undali
it should be sacred
ప్రాప్తిని కలిగించేటువంటిగా ఉండాలి.
అండ్ ఇట్ షుడ్ మేక్ యూ డిజర్వ్.
కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన
యు నో వాట్ సత్య ఈజ్.
ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
వీ హావ్ టు స్పీక్ అప్రోప్రియేట్ ద పర్సన్ హోమ్ వీ మీట్.
అది ఈ సౌండ్ అంటారా?
కెన్ యూ కాల్ ఇట్ ఈ సౌండ్?
అది లేక సత్యం అంటారా?
కెన్ యూ కాల్ ఇట్ ట్రూత్?
కానే కాదు.
నో.
వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఏదో అది ఏ సత్యము.
ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము.
సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
Are you just talking what you said 2 days ago?
Monnati maata monnane, ninnati maata ninnane, neti maata netine.
You said something 2 days before, something yesterday, and today is altogether different.
Kalapane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
Truth should not change in all the 3 periods of time.
అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
హౌ మెనీ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
ఆర్ దేర్ ఎనీ హూ హ్యావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
లేదు.
నో.
ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడా మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
ఇంకా ఏది సత్యము?
దెన్ వాట్ ఈస్ ట్రూత్?
తనకు తెలియనటువంటిదే సత్యము.
And he doesn't know what it is.
కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సత్యం?
నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
సే దట్ వాట్ యు హావ్ నోన్.
పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
పాస్ట్, ప్రజెంట్,
గడిచిన కాలమును, జరుగుతున్న కాలంను, జరగబోయే కాలంను, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
యూ హ్యావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ.
మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి
అది ఏ సత్యం యొక్క స్వరూపము.
దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
యూ కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
బట్ అండర్ సర్టన్
మార్పు చెందేటువంటి చేంజెస్ సత్యమే కాదు.
దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
We say something in one moment.
మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
Later we say different.
అది సత్యం కాదు.
It is not true.
ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
Truth is one.
Not two.
Not two.
రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
Truth is one and not two.
ఏ విధంగా ఒకటే అవుతుంది?
How can that be one?
ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది అది నిజమైనటువంటి సత్యము.
ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
ఈ సత్యమునకు వర్ణనే లేదు.
సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
సత్యమునకు రూపమే లేదు.
Satya has no form.
Satyamunaku anandam okkate pramanamu.
And ananda is the evidence.
Aa satyanni smaristunnappudu,
as you contemplate on satya,
meekai meeru okka thori satyanni smaristunnade kannulu moosukoni,
close your eyes and contemplate on satya,
meeku teliyakane chirunavvulu chindulu dokkutuntayi.
Unknowingly you start smiling.
నవ్వుని మీకు ప్రారంభమవుతుంటారు.
యూ స్టార్ట్ స్మైలింగ్.
ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
వేర్ ఫ్రమ్ హెస్ ఇట్ కమ్?
అది నీలంజ నుంచి వస్తుండది.
యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
ఆనందం కారణం ఏమిటి?
వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
సో లాంగ్ యూఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
కానీ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
వేర్ ఫ్రమ్ ది ఆనంద్ ఐ గాట్?
దైవం నుంచినే వస్తుంటుండది.
గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
యూ థింక్ దట్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్
హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
యూనియన్ విత్ గాడ్.
యూనియన్ విత్ గాడ్.
కలిసిపోయినటువంటి ఆనందమే.
అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్ విత్
ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్
ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
బట్ ద హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
It cannot be ananda or the bliss if it goes on changing.
Eppadikini maarpu chendinatundi satyam okati untadi.
But there is satya which is changeless.
Kaani meeru adi gurtinchinaro ledo.
Whether you have known it or not.
Nenu eppudu kuda aanandanga untanu.
Bhagavan is always blissful.
Eppudu kuda navukuntune untanu.
Bhagavan always smiles.
Meeru eppudaina naa kashtal face chusara?
Did you find Bhagavan serious kashtal face any time?
Naaku eppudu kuda alanti face raadu.
No, Bhagavan is never serious.
Eppudu aanandangane untuntadi.
Bhagavan is always blissful.
Ee aanandam ekkada nunchi vastundadi?
What is the source?
Antarbhavam nunchi pratibhimbinchetundi aanandamu.
It is, the source is inner feelings.
Kontamandi ఒక నిమిషంలో ఆనందం కలుగుంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ దే ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
అప్పుడే చూసినప్పుడు ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
ఇది నిజమైన సత్యము.
దిస్ ఈజ్ సత్య.
సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
సత్య ఇస్ చేంజ్లెస్.
ఇది దాచితే దాగేది కాదు.
యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్.
పెట్టితే ఉండేటువంటిది కాదు.
అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
పట్టితే చిక్కేటువంటిది కాదు.
యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
పట్టితే చిక్కదు.
యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
పెట్టితే ఉండదు.
యు కెనాట్ కీప్ ఇట్.
ఇంకేమైనా మనకు చేతి అందదు.
అండ్ యు కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
అందదు పొందదు.
యు కెనాట్ అక్వైర్ ఇట్.
అది యొక్క ఆనందము.
దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ.
జగత జనని శివ సాయి శంకరే జగత జనని శివ సాయి శంకరే మాతా మహేశ్వరి పార్వతి మాతా మహేశ్వరి పార్వతి అభయ ప్రదాయిని దార వినోదిని అభయ ప్రదాయిని కాన వినోదిని
Hey, 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 hey sahara
Yeah.
శ్రీ సత్యసాయి ప్రభువుల దివ్య సన్నిధికి శతకోటి ప్రణామాలు. ఈనాడు భగవాన్ జగద్వ్యాపితమై ప్రకాశమై వైభవోపేతంగా ప్రకాశిస్తున్నారు, వెలుగొందుతున్నారు. ఈనాటి ప్రసంగంలో ఒక విద్యార్థిని చక్కని మాట చెప్పింది. శ్రీదేవి అన్న పదానికి అంతరార్థం వివరిస్తూ, దేవి అనగా ప్రకృతి, శ్రీ అనగా అందులో ఉన్న వెలుగు అన్నారు. కనుక ప్రకృతి ప్రకాశించడానికి కారణము వెలుగైనటువంటి వాడు. అందుచేతనే భగవాన్ అంటున్నారు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు, విశ్వము అందు విభుడు వెలుగుచుండు, విభుని ఎందు వెలుగు విశ్వమెప్పుడు అన్నట్టుగా ఆ విశ్వ విభుల సంబంధాన్ని చాలా చక్కగా వివరించినటువంటి విద్యార్థిని మనసారా అభినందిస్తూ, ఈనాడు భగవాన్ బాబా జగద్వ్యాపితమై వైభవోపేతమై వాడవాడల ఊరూరా మహిమాన్వితులై మహిమలు ప్రసాదిస్తున్న భగవాన్ బాబావారి దివ్య చరణారవిందములకు అందరి తరఫున శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాను. భగవాన్ అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చారు. త్రిభువన సుందరనండి, త్రిపుర సుందరనండి, త్రిలోక సుందర్యనండి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అనంత శక్తి, సాత్య సాయి, దివ్య శక్తి అని మీకు తెలియజేసుకుంటున్నాను. భగవాన్ ప్రసంగంలో కొంత భాగాన్ని మీరు ఆలకించున్నారు. సత్యమును ఆరాధించండి, సత్యమును అనుసరించండి, సత్యమే సర్వశ్రేయస్కరమై ఉంటూ వచ్చిందని భగవాన్ సెలవిచ్చున్నారు. కనుక అట్టి సత్యస్య సత్యమైనటువంటి సత్య సాయిబాబాని దర్శించి, సత్య సాయిబాబాని సేవించి, వారి యొక్క సాక్షాత్కార అనుభూతి పొంది ఉన్నటువంటి వారంతా అట్టి సత్యము సత్యమందు ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని అట్టి సత్యసాయి ప్రభువుల యొక్క చరణారవిందములకు నమస్కారాలు మనం తెలియజేస్తున్నాము. భగవాన్ చెప్తారు, సత్యము నుండే సర్వము కూడా ఆవిర్భవించిందంటారు. సత్యమునందనగే సర్వ సృష్టి, సత్యమునందుండి సృష్టించే సర్వసృష్టి. కనుక ఈ సృష్టికి సర్వేశ్వరుడికి ఉన్నటువంటి సంబంధం ఒకటే అని స్వామి తెలియజేశారు. ఇటు చక్కని సృష్టిని అందించినటువంటి సృష్టికర్త, స్రష్ట, ద్రష్ట భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ముఖ్యమైనటువంటి ప్రకటనలు మూడు ఉన్నవి, దయచేసి గమనించండి. శ్రీవారి కరుణ ఎంతగా ఉన్నదంటే, గ్రామ సేవా కార్యక్రమములు అంతే వైభవంతో అంతే సంతృప్తితో దిగ్విజయముగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల అధ్యాపక విద్యార్థి మిత్రులచే నిర్వహింపబడినది. భగవానికి నమస్కారాలు. వారు సందర్శించిన అన్ని గ్రామాలలో స్వాగత తోరణాలు వెలిసినవి. వారు సందర్శించిన గ్రామాలలో రంగుల హరివిల్లు వెలిసింది. వారు సందర్శించిన గ్రామాలలో అపూర్వమైనటువంటి స్వాగతం లభించింది. అదే సత్యసాయి వైభవము, అదే సత్యసాయి లీల. ఈ రీతిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దలు కూడా. ఆ గ్రామ సేవ కార్యక్రమాలు జరిగేటువంటి సభాస్థలని కూడా మీరు దర్శించి ఉన్నారు. ఒక్కసారి వెళ్లి అక్కడ చూస్తే, గ్రామ సేవ జరిగే కార్యక్రమాలు మనం చూస్తే నమ్మలేము. రాజస్సు యాగం మనకు తెలీదు, పుత్రకామేష్టి యాగం మనకు తెలీదు, అశ్వమేధ యాగం తెలీదు. ఆ మూడు యాగశాలలు కలిపి ఈనాడు గ్రామ సేవ కొరకు ఉన్నటువంటి ఆ శిబిరము అని మీకు తెలియజేస్తున్నాను. సర్వసాధారణంగా గుళ్ళోకి వెళ్లి దేవుడికి నమస్కరించి వెలుపల ప్రసాదం తీసుకుంటాం. ఇక్కడో గుమ్మం ముందుకు ప్రసాదం వచ్చింది. అదే సత్యసాయిబాబా అంటే, మన గుమ్మం ముందుకు ప్రసాదం వచ్చింది. ఇంటి ఇంటికి వచ్చి ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇందులో ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది. దీన్ని మనసారా అభినందిస్తూ రేపు ప్రశాంతిలో స్థిరపడిన వారికి బట్టలు పంచుతారు, ప్రసాదాలు పంచుతారు. అందువల్ల ఈ ప్రశాంతిలో ఎవరైతే తమ యొక్క నివాసముల్లో ఉంటూ వచ్చారో అక్కడే ఉండండి, మీ దగ్గరకే అన్ని అందుతాయి అని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? పూర్ణాహుతి తరువాత, రేపు ఉదయం పూర్ణాహుతి. దయచేసి గమనించండి, రేపు ఉదయం పూర్ణాహుతి, పూర్ణచంద్ర సభా మండపంలో భగవాన్ బాబావారి దివ్యాశీస్సులతో, భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో ఉదయము 9:30 జరుగుతుంది అని గ్రహించండి. సమావేశం ముందుగానే అందరూ హాజరు కావలసిందిగా ప్రార్థిస్తున్నాము. సాయంకాల కార్యక్రమం 4:30 ఈ సాయికులం సభా మండపంలో యథారీతిగా ప్రారంభమవుతుంది. అయితే సాయంకాల కార్యక్రమంలో అంతర్భాగంగా ప్రప్రథమంగా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి, దేశం యావత్తు కూడా గుర్తించినటువంటి కళాకారులచే సంగీత కార్యక్రమాన్ని మనం రేపు వినబోతూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రముఖ గాయకులు, పద్మభూషణ్ బిరుదాంకితులు, సత్కారమందిన వారు పండిట్ రాజన్ అండ్ సాజన్ మిశ్రా అండ్ పార్టీ ఫ్రం వారణాసి. వాళ్లు అనేకమైనటువంటి శాస్త్రీయ భక్తి గీతాలు మనకు అందిస్తారు. అది రేపు సాయంకాలం కార్యక్రమం 4:30 సాయి కులం సభా మండపంలో ఉన్నది. ఐ హావ్ 3 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ టు మేక్ నౌ. ఫర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దోజ్ ఆఫ్ యూ హ్యావ్ జాయిన్ నౌ దాట్ గ్రామ సేవ program is a thumping success by the divine grace of Bhagawan Sri Satya Sai Baba. All children, all students have enthusiastically participated. Their devotion and love for Swami have been overflowing everywhere. The kind of reception, the welcome they had at every village is overwhelming. It is all the proof of the divine presence of our most beloved Bhagavan. I may also add at this moment, many, many students have participated, many including children, Free Satya Sai Higher Secondary School, Anantapur girls packed all prasadam throughout night, right from 7:00 till 3:00 in the early hours of the morning, is not an easy joke. It is not an easy joke. It is only divine hand. It is only divine strength that made them withstand all the strain. I also congratulate all our boys who could go around all the streets, walk along the lanes and by lanes to distribute the prasadam, and with patience par excellence, with the devotion in depth and in full. I congratulate all our students this matter. While thanking Bhagavan for bringing this stupendous, magnificent, most popular Gram Seva program to a conclusion, I am also happy to announce the Veda Purusha Saptah Jnana Yajna concludes tomorrow morning. And the concluding function, Purnahuti, will take place in Purnachandra Auditorium in the morning at 9:30. Thereafter, the distribution of clothes and prasadam will take place here to the residents of Prashanti Nilayam. Anantapur girls students will participate, will visit every resident here and pass on prasadam. Kindly be available. This will take place after Purnahuti. And I have got great pleasure to inform you that the evening program will commence at 4:30 in Sai Kulant Hall. And a part of this program includes vocal concert by very famous, highly reputed, All India fame, Padma Bhushan recipients, Pandit Rajan and Sajan Mishra and party from Varanasi. They are going to give us the classical music in addition to that devotional music also. Sai Ram, Sai Ram.